ध्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिगिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवरा तस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नयेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां शक्तिहस्तं विरूपाक्षं शिखिवाहं षडाननं दारुणं त्रिपुरोगघ्नं भावये कुङ्कुटध्वजं जय
श्रीराम।
तीर्थयात्रలు చేస్తూ చేస్తూ అర్జునుడు ఐదు మడుగులలో ఉన్న మొసళ్ళని ఉద్ధరించి ఈ పంచతీర్థాల మహిమ తెలుసుకుని ఈ పంచతీర్థాలలో స్నానం చేసినంత మాత్రం చేతే జనమంతా తరిస్తారు అని గ్రహించిన నారదుడు ఈ తీర్థాలలోకి ఆ మొసళ్ళని ఎందుకు పంపుకుంటాడు, ఏదో కారణం ఉండుంటుంది, అసలు ఈ తీర్థముల గొప్పతనం ఏమిటి తెలుసుకుందామని నారదుడిని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ఆయనకి ఒక అద్భుతమైన చరిత్ర చెప్పడం నిన్న మీరు విన్నారు. అందులో భాగంగా సౌరాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ధర్మవర్మకి ఆకాశవాణి ఒక శ్లోకం చెప్పింది. ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పిన వారికి ఆయన ఐశ్వర్యం ఇస్తానన్నాడు. నారదుడు అక్కడికి వెళ్ళాడు. ఈ మొత్తం కథ ద్వారా భూదానం ఎంత గొప్పదో తెలుస్తున్నది. అది కూడా పవిత్రమైన భూమి, ఒక దివ్యమైన భూమిని దానం చేస్తే కోరికలు లేని నిష్కాములైనటువంటి వాళ్ళు కూడా తరిస్తారని లోకానికి చెప్పడం కోసమే నారదుడు భూలోకానికి వచ్చాడు తప్ప, లేకపోతే నారదునికి అసలు దానం చేయవలసిన అవసరం ఏమిటి, ఈ మానవ సంపర్కమే ఉన్నదానికి కొన్ని కోరికలు ఉన్నాయా, ఆయన ఉన్నదే ముక్తి, ఆయన ఉండేది వైకుంఠం వంటి దివ్యలోకాల్లో, ఎక్కడికి కావాలంటే అక్కడికి పెడతాడు. ఆయన కూడా భూదానం చెయ్యాలనుకున్నాడు. అంటే దీన్ని బట్టి మహాత్ములు తాము చెయ్యడం వల్ల లోకంలో తక్కిన వాళ్ళ పనులు చేస్తారు కాబట్టి లోక శ్రేయస్సు కోసం పనులు చేస్తారు. విష్ణుమూర్తికి యజ్ఞం చేయవలసిన అవసరమే ఉందండి, కానీ కృష్ణుడు కాబట్టి ఎందుకు యజ్ఞం చేశాడు, రాముడి కాబట్టి అశ్వమేధయాగం ఎందుకు చేశాడు, ఆయన యజ్ఞం చేస్తే ఇంకోటి చూసి చేస్తాడు కనుక. కాబట్టి మహాత్ముల యొక్క లీలలు అలా ఉంటాయి. ఆయన మహీతీర్థం సాగర సంగమ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం అంతా పవిత్ర భూమి, ఇక్కడ యజ్ఞం చేసినా ఇక్కడ తపస్సు చేసినా బాగుంటుంది, ఇటువంటి భూమిని నేను దానంగా పుచ్చుకోవాలి, పుచ్చుకొని దీనిని అర్హుడు అయినటువంటి వాడికి, అర్హత కలిగిన వారికి దానం చేయాలనుకున్నాడు. అందుకే ఆయన ధర్మవర్మ దగ్గరికి వెళ్ళి ఆకాశవాణి చెప్పిన శ్లోకానికి పూర్తిగా భాష్యం చెప్పాడు. ఆ భాష్యం నిన్న మీరంతా విన్నారు. అప్పుడు ధర్మవర్మ ఆనందపడిపోయి ఈ ప్రపంచంలో నీ వంటి సద్గురుడు తప్ప ఇంకొకడెవడూ ఈ శ్లోకమునకు తాత్పర్యం చెప్పలేడు. నారద, ఇది నా అదృష్టం, శ్లోకం ఇచ్చినది ఆకాశవాణి అంటే పరమాత్మ, ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పినవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన నారదుడు. నేను బ్రహ్మానందం పొందాను, అన్న ప్రకారం దానం ఇస్తాను, నీకు ఎంత భూమి కావాలి, ఎక్కడ కావాలి, నువ్వు అడిగిన చోట అది ఇస్తాను. ఇక ధనం ఆయన కొలత పెట్టుకున్నాడు అండి, ఆ కొలత ప్రకారం ధనం అంతా మూటలు కట్టుంచాడు. ఈ మూటలన్నీ నీవే పట్టుకుపోవచ్చు అన్నాడు. అప్పుడు నారదుడు, ధనం నీ దగ్గరే ఉంచు, అవసరమైనప్పుడు మళ్ళీ నేను పట్టుకెడతాను నీ దగ్గర నుంచి. భూమి మటుక్కు 7 గవ్యూతుల స్థలం కావాలి, అది కూడా మహీ సాగర సంగమ ప్రాంతంలో ఉన్న భూమి కావాలి. మహీ అని పేరు కలిగిన నది, గంగానది యొక్క ఒక పాయ సముద్రంలో కలుస్తున్న స్థలంలో 7 గవ్యూతుల స్థలం కావాలి, అది నేను ఉత్తములకు దానం ఇచ్చుకోవాలి. మళ్ళీ ఆ మాట ఎందుకన్నాడు, కొంతమంది దానం ఇచ్చి ఇది మీరే ఉపయోగించాలండి అంటారు. మళ్ళీ ఇది పెద్ద స్వార్థం. ఓ దిక్కుమాల పంచి అక్కడ పెట్టి ఈ పంచులు కట్టుకో అంటే ఏం కట్టుకుంటాడు వీడు, ఎన్ని పంచులు కట్టుకుంటాడు ఆలోచించడం. అందరూ పట్టుకొచ్చు ఒక బండెడు పంచులు ఇక్కడ పారేసి మీరు ఈ పంచు కట్టుకుంటారా లేకపోతే చస్తానని అడుగుతారు. వెనకటికి ఒక పిచ్చాడు ఉన్నట్ట, మెళ్ళో దండేసి నేను నీ అభిమానిని, నువ్వు ఈ దండ తీసావో చంపేస్తాను అని వాటి ఎన్నాళ్ళు వేసుకుంటాడండి ఈ దండ. ఆ దండ కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది, ఇక తట్టుకోలేకపోతాం. కాబట్టి దానం చేసేటప్పుడు అవతల వాడికి ఇచ్చాక ఇంకా వాడు ఏం చేసుకున్నది వాడే ఇష్టం. అంతేకాదు నువ్వు ఇలాగే చేయాలని ఆజ్ఞాపించడం కంటే దానం చేయడం మానేయడం మంచిది. ఓ పిచ్చి అమాయక భక్తురాలు వచ్చింది అప్పుడు శబరి లాంటిది, ఆవిడ ఒక రోజున పకోడీ పట్టుకొచ్చి నువ్వు తింటావు వస్తావాది, పోనీ ఆ పకోడీ పెట్టి పంది మాంసం పకోడీ. ఆవిడ శబరి, కానీ నేను శ్రీకృష్ణుడి కాదే, నేను రాముడిని కాదే, నేనేమో శివుణ్ణి కాదు కదా. అమ్మా తల్లి శివస్వరూపం అయ్యాక అప్పుడు తింటానులే ప్రస్తుతానికి బతిమాలకని చెప్పి అతి కష్టం మీద ఆవిడ పంపేసరికి తల ప్రాణం తోకలేదు కానీ కాళ్ళకు వచ్చింది, తోకుంటే తోకొచ్చి. కాబట్టి కొంతమంది అమాయకత్వంలో ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడో దానం ఇచ్చాక ఇచ్చేసేయండి అంతే, ఇంక వేరే కోరిక కోరకండి. ఈ డబ్బుని ఫలానా దానికే వినియోగించు, ఈ డబ్బుని నువ్వు కేవలం యాపిల్ పండు తినడానికి ఉపయోగించు. అంటే నేనేమన్నా యాపిల్ పండు తింటూ కూర్చుంటాను రోజు, లేకపోతే ఈ మంచి నువ్వే కట్టుకో అంటే ఓ మంచివాడికి ఇచ్చే అవకాశం కోల్పోతాం మనం. నారదుణ్ణి, మహారాజు గారు ఈ భూమి స్వీకరించి ఈ భూమి మీద నువ్వే ఉండాలంటే ఇక నారదుని ఏమైపోతాడు, వైకుంఠానికి వెళ్ళొద్దు, ఆయన ఉత్తమ గతులకు వెళ్ళడం పోతుంది, అక్కడ ఇబ్బంది వస్తుంది. కాబట్టి అలాంటి పిచ్చి కోరిక కోరకుండా దానం చేయాలి. దానం చేశాక ఇంకా వస్తుతునికి సంబంధం ఉండదు, ఒక కన్యాదానం తప్ప. కన్యాదానం దగ్గర మాత్రమే కన్యని అబ్బాయికి పెళ్లి చేశాక మళ్ళీ మామగారికి అమ్మాయి మీద అధికారం ఉంటుంది, ఇక్కడ మాత్రం అధికారం లేదు అనడానికి అల్లుడికి అధికారం లేదు. ఎందుకని, ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినా ఈ అమ్మాయిని చావకుండా ఎప్పటికప్పుడు బాగోగులు చూసుకోవాలి, అమ్మాయికి అప్పుడప్పుడు పండగకి కాస్త డబ్బులు పెడుతూ ఉండాలి. అల్లుడు గారికి దశమగ్రహం అనే పేరు ఉందిలేండి, నవగ్రహాలకి శాంతి ఉంది కానీ దశమగ్రహానికి శాంతి లేదు. ఈ నవగ్రహాలకి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంది, శనికేమో నువ్వులు, రాహుకి ఇంకో మినువులు, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఈ దశమగ్రహం సువర్ణదానం ఎంత చేసినా సంతృప్తి పొందడు, ఎంత భూదానం పుచ్చుకున్నా సంతృప్తి పొందడు. వీడిని ఎప్పటికప్పుడు మళ్ళీ అలకపడుతూ ఉంటే అలకపారుపేదం నుంచి సేద తెచ్చాలి. అందుకని జామాత దశమగ్రహ అన్నారు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు పక్కనడితే ఎక్కువ మంది జామాతలు దశమగ్రహాల కింద ఉంటారట. అందుకని ఏం చేయాలంటే ఈ దశమగ్రహాన్ని శాంతిపరచడం కోసమని అప్పుడప్పుడు కాస్త ఇస్తూ ఉండాలి, పండగలకు పిలుస్తూ ఉండాలి, పబ్బాలకు పిలుస్తూ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలని శాస్త్రం చెప్పారు. ఇందులో చాలామంది ఒకప్పుడు దశమగ్రహాలుగా ఉండి ఇప్పుడు దశమగ్రహాలకి వీళ్ళు మామూలు అవుతున్న వాళ్ళు ఉండాలి. కాబట్టి వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ కూడా చూసుకోవాలి కాస్త. ఇప్పుడంటే రిటైర్ అయిపోయి అందరూ గొప్పవాళ్ళే, అబ్బే మా అల్లుడు ఇలా అంటున్నాడండి అంటారు. నువ్వు ఆ రోజులు ఏం చేసావు? ఆ రోజుల్లో నువ్వు మీ మామగారికి బ్రహ్మానందం కలిగించే ఉంటావు ఏదో రకంగా. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా? దానం చేసినప్పుడు ఒక కన్యాదానం విషయంలో మాత్రమే అమ్మాయిని ఇచ్చాను కాబట్టి ఇక నీ ఇష్టం, నువ్వు చంపుకున్నా పర్వాలేదు, పొడుచుకున్నా పర్వాలేదు అనకూడదట. అక్కడ మాత్రం అమ్మాయిని జాగ్రత్తగా మళ్ళీ చూసుకోవాలి. ఇంకా తక్కిన దానముల్లో మాత్రం ఇచ్చాక ఇంకా దాని గురించి అడగకూడదు. ఏదో 100,000 దానం చేశాడండి దూపిరి హిల్స్లో, 100,000 అంటే కళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 100,000లో 50,000 తిరిగి ఇవ్వండి అని అడగకూడదు. కాబట్టి మళ్ళీ అడగరాదు, అక్కడ ఇచ్చావు అంతేకంతే. ఉంగరం దానం ఇచ్చావు, నేను ఉంగరం ఇచ్చాను, వేలుకి ఎందుకు పెట్టుకోలేదు అని మళ్ళీ మర్నాటి అడిగితేలాగా ఈ ఉంగరం ఆయన ఇంకోటికి ఇచ్చుకోవచ్చు, ఆయనకు ఆనందం కలిగితే వాళ్ళ ఏకైక పత్రిక ఇవ్వచ్చు, లేదా ఇంకో అల్లుడికి ఇచ్చుకోవచ్చు, కూతురికి ఇచ్చుకోవచ్చు, అది ఇది కాకపోతే ఇంకా ఆనందం కలిగితే కొన్ని బాగా ఆర్గనైజ్ చేస్తాను, సూర్యబాబు గారికి అవరోహాన్ని ఇచ్చుకోవచ్చు, ఆయన ఇష్టం. కాబట్టి ఇచ్చిన తర్వాత అడగకూడదు, ఇది తెలుసుకుంటే చాలా లాభం ఉన్నది. కాబట్టి ఒక్కసారి దానం ఇస్తే ఇంకది వాడిదే. ఈ భూదానం నేను పుచ్చుకుని ఇతరులకు దానం చెయ్యాలి, అందువల్ల నాకు 7 గవ్యూతుల భూమిని దానం చెయ్యి. అది కూడా నేను అడిగిన చోట, గవ్యూతి అంటే 4 మైళ్ళు, 7 గవ్యూతులు అంటే 7 × 4 28 మైళ్ళు, అంటే చతురస్రాకారంలో మళ్ళీ ఏ వైపు చూసినా 28 మైళ్ళు ఉండాలట. ఒక మడుగు చూపించాడు సౌభద్రం అనే మడుగు, ఈ మడుగు నుంచి ఇటెళ్ళినా 4 వైపుల్లో ఏ వైపు వెళ్ళినా 28 మైళ్ళు ఉండేటట్లుగా నాకు భూమిని దానం చెయ్యి. నాకు కావలసి వచ్చినప్పుడు ఆ భూమిని తీసుకుంటారు, పట్టా రాసిచ్చి ఇక డబ్బు ఇచ్చేవే అది నీ దగ్గర ఎట్టే పెట్టు, ఉత్తముడికి నేను దాన్ని దానం చేసుకుంటాను అనగానే రాజుగారు ఆనందపడిపోయాడు. మహాత్మా కొంచెం తొందరగా పట్టుకో డబ్బు, ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటే దీన్ని రక్షించడం నాకో కష్టం, ఎంత సమస్య ఏంటంటే క్యాష్ రూపంలో దాచుకోవడం కష్టం రాజుగారి దగ్గర కూడా, ఆయనకి దానం తొందరగా ఇచ్చేయాలని కోరిక ఉంటుంది. ఎవడన్నా వస్తే రేపు ఈ క్యాష్ ఇచ్చి రేపు నేను స్మాష్ అయిపోకూడదు, ఇది నారదుడి డబ్బు, ఒకసారి నీకు ఇచ్చాను అది నీదే, భూమి మాత్రం పట్టా రాసి ఇచ్చేసాను పట్టుకుపో, నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ధనం పట్టుకెళ్ళు, కానీ సాధ్యమైనంత తొందరగా నన్ను రుణ విముక్తుని చెయ్యి అన్నట్ట. ఎందుకంటే గురువులకి మహాత్ములకి ఇచ్చిన ధనం మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, అందులో ఒక్క పైసా కూడా వాడుకోకూడదని చేస్తాం. ఐసర మధ్య బాగుంది కదా, గురువుగారి డబ్బు మన దగ్గర ఉంది కదా అని దాన్ని వడ్డీకి తిప్పి దాని మీద వచ్చే డబ్బులు పట్టుకెళ్ళకూడదు, ఆ వడ్డీ డబ్బులు గురువు గారిది, లేకపోతే మళ్ళీ ఇదో ప్రమాదం. ఎన్ని గొడవలు అనుకుంటారు బాబు ఈ మహాత్ముల డబ్బు, మహాత్ముల డబ్బు ఉందే అది విషం కంటే ప్రమాదం అన్నారు, రూపాయి కూడా మన దగ్గర ఎక్కువ కాలం ఉంచకూడదు. విషము విషమవునే బ్రహ్మస్వంబు విషము చెప్పుమా అన్నాడు. అసలు విషం తాగిన వాడిని ఒక్కడనే చంపుతుంది, లేదా విషము తాగిన వాడికి ఏ డాక్టర్ గారు మందిస్తే విరుగుడిస్తే ఈ విషం నుంచి వాడు బయటపడి బతకవచ్చుగాక, కానీ మహాత్ముడైన విప్రుని సొమ్ము ఆ వంశం వంశం పాడు చేస్తుంది. మీరు చూడండి, ఎక్కడైనా గొప్పవాళ్ళ సొమ్ముని బలాత్కారంగా పట్టుకుపోయిన వాడు ఎవడన్నా బాగుపడ్డాడేమో, బాగుపడ్డాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని రాజుగారు అలా చెప్పగానే నారదుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఇప్పుడు పుచ్చుకోవడం కాదు, ఎవరికి ఇచ్చుకోవాలి అదే ఆయన కోరిక. స్థలం ఐసర వైద్యాన్ని పుచ్చుకున్నాడు. ఏ పద్మాకర్ గారు అయితే అతను మంచి ప్రవచన మండపం కట్టుకునేవాడు, ఎందుకంటే ఇప్పట్లో వైకుంఠం వెళ్ళాడు కనుక, ఆయన అలాగదే వెంటనే టింగ్ నడిపోవాలి వైకుంఠాన్ని. అందుకని ఈ స్థలమును పుచ్చుకోవడం పుచ్చుకున్నాను, దీన్ని ఒక ఉత్తమ వ్యక్తికి దానం చెయ్యాలి, అటువంటి వాడు ప్రస్తుత కాలంలో ఎవడు అని అక్కడ నుంచి రైవతక పర్వతానికి వచ్చాడు. రైవతక పర్వతం అంటే కృష్ణుడికి చాలా ఇష్టం, యాదవులు తరచుగా అక్కడ సమావేశం అవుతూ ఉంటారు. అక్కడే బలరాముడు యజ్ఞం చేస్తూ ఉండగా సుభద్రని అర్జునుడు ఎత్తుకుపోయాడు. ఈ రైవత పర్వత పూజలో ఉండగానే పట్టుకుపోయాట సుభద్రని, ఆయన గడ్డం పెట్టుకుని వారు వేషంలో వచ్చి పూజ చేసి పట్టుకుపోయాడు. అప్పుడు యాదవుల కోపం కూడా వచ్చింది, వెంట పడబోతుంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు, వాడు మరదల్ని పట్టుకుపోయాడు, ఇద్దరికి ఇష్టమైంది, మధ్యలో మనకెందుకు వాళ్ళు పడతారులే అన్నయ్యా అని సర్ది చెప్పాడు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పెద్ద గొడవ అయిపోయేది అరుదులు. అసలు ఇంత మంచి దేవుడు ఎక్కడన్నా ఉంటేటండి, అందుకని కృష్ణుడిని పూజించాలి. జై కృష్ణ. పిలిస్తే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు, పిలవకపోయిన అర్జునుడికి చెల్లెల్ని ఇచ్చాడు, ధర్మరాజు గారికి రాజ్యం ఇచ్చాడు. మరి అటువంటి మా కృష్ణ పరమాత్ముడు ఆలయంలో పురాణం చెబుతున్నప్పుడు రోజు వచ్చి దండం పెట్టుకోకపోతే ఏం లాభం మనకి, ఆయనకి ఏ దండం పెడితే అదే మనకు సుఖం కలుగుతుంది. ఆ పర్వతం మీదకి వెళ్ళేందుకు నారదుడు ఆలోచనలో పట్టాడో తెలుసా, ఆ పర్వతం మీద చేసే ఆలోచన మంచి ఆలోచన అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం ఆలోచించినా అది మంచిదే అవుతుంది, పిచ్చి ఆలోచనలు రావు, నిర్ణయం సరైన నిర్ణయం తీసుకోగలుగుతారట. నిర్ణయమే మన జీవితాన్ని మారుస్తుంది. నీ నిర్ణయం ఉత్తమ నిర్ణయం అయి ఉండాలి, ఆ నిర్ణయం వల్ల నువ్వు నీ కుటుంబం బాగుపడాలి. బాగుపడాలంటే సరైన డెసిషన్ తీసుకోవాలి కదా, వీ షుడ్ డిసైడ్. ఆ డెసిషను కొన్ని చోట్ల అయితే సరిగ్గా రాదు, కొన్ని చోట్ల నిర్ణయం తీసుకుంటే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు, కానీ కొన్ని చోట్ల నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మన జీవితాన్ని మార్చేస్తుంది. అందుకనే ఎవరైనా పూర్వకాలంలో సమస్య తెగకపోతే ఈ రైవతక పర్వతానికి వెళ్ళి అక్కడ ఆలోచన చేసేవారు, అక్కడ వచ్చిన ఆలోచన యావజ్జీవితం తనని కుటుంబాన్ని రక్షిస్తుంది. మహాత్ములైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొత్తం దేశానికి ఉపయోగపడుతుంది. అందుకని నారదు అక్కడ కాసేపు కూర్చున్నాడు, నారాయణ స్మరణం చేసుకున్నాడు. ఆయనకి నారాయణ స్మరణం తప్ప మరొక దిక్కే లేదు. ఆయన ఆహారం నారాయణ నామం, ఆయన తీసుకునే గాలి నారాయణ స్మరణమే. నిత్యం నారాయణ అని పరమానందం పొందుతూ ఉంటాడు. ఆయన ఒక యోగజాతకుడు, ఆయన ఒక మహాగురువు, ఇంక వేరే ఏమీ లేదు ఆయన. మనకైతే అన్నం వచ్చే ముందు మళ్ళీ ఎందుకైనా మధ్యాహ్నం షుగర్ పేషెంట్లు ఆ ఇడ్లీకి తక్కువగా కూడా తినేసి వస్తూ ఉంటారట. ఆ మధ్యలో భక్తుడు చెప్పాడు, గురువుగారు మీ పురాణానికి వచ్చే ముందు ఎందుకైనా మంచిది ఎక్కువ తినండి, ఒక హాఫ్ డజన్ నుంచి డజన్ మధ్యలో తినొస్తే హాయిగా ప్రశాంతంగా వినొచ్చండి అన్నాడు. ఆయన తీరా వచ్చిన తర్వాత ఈ కడుపులో పడిన దాని ప్రభావంతో అన్నం మొదలెట్టాడు. ఈ మానవులకి తప్పదు మరి ఈ రోగ శరీరాలు, ఇవి అన్నగ్రస్త శరీరాలు, అందుకే వీటిని అన్నమయ కోశం అన్నారు. నారదుని శరీరం కేవలం నాదమయం, అది కూడా భగవన్నామనాదమయం. ఆయన ఎప్పుడూ నారాయణ స్మరణం చేసుకుంటాడు. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కలుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమికలేదు, మన తల్లిదండ్రి గురువంతు దైవము అతడే. ఎంత అందమైన మాట అండి అది. నారాయణ అని నోరారా పిలవాలన్నమాట. నోరు బాగా పెద్దది చేసి మనస్ఫూర్తిగా పిలవాలి, ప్రేమతో పిలవాలి. అలా పిలిస్తే నీ కంటి ఎదురుగుండా వచ్చి నిరంతరం నృత్యం చేసి ఆనందంతో నిన్ను రక్షించి పెడతాడే. మనం పిలిచేటప్పుడు ప్రహ్లాదుల్లా పిలవాలి, ద్రౌపదిలా పిలవాలి, భక్త శబరిలా పిలవాలి. అలా పిలిస్తే పరమాత్మ వస్తాడు, కానీ మొహమాట పడిపోతుంది. నారాయణ గురు భగవాన్, గురు భగవాన్ అంటే ఏమొస్తాడు, గురువుగారు ఎరారు. పిలిచేటప్పుడు అంత ఆర్తితో అంత ప్రేమతో పిలవాలి. ఆ పిలుస్తున్నప్పుడు అవతలకి తెలిసిపోతుంది అన్నమాట, వీడు మనస్ఫూర్తిగా పిలుస్తున్నాడు, తన్మయుడై పిలుస్తున్నాడు, జన్మయుడై పిలుస్తున్నాడు. వీడు ముందు నిలబడాలి, వీడిని రక్షించాలనుకుంటాడు పరమాత్మ. కాబట్టి నిరంతరం అలా పిలవాలి. ఈయన కూడా నారాయణుడిని తలుచుకున్నాడు. తలుచుకొని ఇప్పుడు ఈ స్థలము ఎవరికి దానం చెయ్యను, ఏ మహాత్మునికి దానం చెయ్యను, ఈ భూమండలంలో దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నా అర్హత కలిగిన వాళ్ళు ఎవరు? నజలోత్తరణే శక్త యద్వన్నౌ కర్ణవర్జిత తద్వత్తు శ్రేష్ఠోపి అనాచార విప్రో నోద్ధరణ క్షమ. ఒక పెద్ద ఓడ ఉన్నది, ఓ షిప్పు. ఈ ఓడ తెరచాప లేకపోతే సక్రమంగా వెళ్ళదు. తెరచాప లేనటువంటి నావ నిలకడగా ప్రయాణించదు. అలాగే ఒక్కొక్కడు బాగా చదువుకున్నవాడైనా, మంచి వంశంలో పుట్టినా, ఆచారం సక్రమంగా లేకపోతే వాడే వాడిని ఉద్ధరించలేడు. అనాచారులు ఉంటారు కొంతమంది, చదువుకున్నాడండి కానీ పొద్దున్న 10 లేవాడు, ఒక్కనాడు సంధ్యావందనం చెయ్యడు, తినకూడనివి తింటాడు, తాగకూడనివి తాగుతాడు, వాగకూడని వాగుడు వాగుతాడు, పరమభ్రష్టుడు. ఏమిటి వాడి వల్ల ఉపయోగం? ఏనాడైనా సదాచారాన్ని ఎరుగునవాడు, వేదములు పురాణములు ఇతిహాసములు చెప్పిన ఆచారములలో ఒక్క ఆచారమైనా పాటించి ఉన్నాడవాడు, అలా పాటించినటువంటి వాడు అనాచారి అంటారు. ఈ అనాచారులకు దానం ఇస్తే భ్రష్టత్వం పొందుతాడు, ఇచ్చినవాడు పాడైపోతాడు. అన్నదానం వంటివి ఎవరికైనా చేయొచ్చు, కానీ భూదానము సువర్ణదానము ఉత్తములకే చెయ్యాలి. గోదానం, భూదానం, గృహదానం, మందిరదానం ఇటువంటివి మాత్రం మహాత్ములకు చెయ్యాలి. వాడు మంత్రవేత్త అయి ఉండాలి, పరమ పురాణవేత్త అయి ఉండాలి, శాస్త్రములకు సక్రమముగా భాష్యం చెప్పగలిగే జ్ఞాని అయి ఉండాలి. అటువంటి వాడికి దానం చేయాలి. ఎవడికి పడితే వాడికి దానం చేయకూడదు. ఇక భూదానం లాంటివి పక్కన పెడితే అన్నదానం, జలదానం మాత్రం ఎవరికైనా చేయొచ్చుట. ఆకలి కలిగి ఉన్నవాడికి ఎవరికైనా అన్నం పెట్టన్నాడు. గుడ్డలు లేక బాధ పెడుతున్న వాడికి ఎవరికైనా గుడ్డలు ఇచ్చేయి పర్వాలేదు. మంచినీళ్లు లేక బాధ పడుతున్న వాడికి జలదానం చేయి, దానికి అర్హత లేదు. కానీ భూదానం మాత్రం అర్హత కలిగిన వాడికి చెయ్యాలి. వేదదానం అర్హత కలిగిన వాడికి చెయ్యాలి. ఎవడు అలాంటి అర్హుడు కలిగిన వాడు? ఈ భూలోకంలో చదువుకున్న వాళ్ళు కొందరు ఉంటే కరుణ ఉండదు వాళ్ళకి, కరుణ విద్య రెండూ ఉంటే ఆ విద్యకి తగిన అర్థం తెలియదు, అనర్థాలు వచ్చేలాగా చెబుతారు కొంతమంది. కొంతమంది చదువుకుంటారు, స్పష్టంగా అక్షరాలు ఉచ్చరించలేరు. ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలియని వాడు ఎంత చదువుకున్నా ఉపయోగలేదు. అంటే వాడికి కూడా శ్లోకాలు వచ్చు, కానీ శాస్త్రం అనంటే శాస్త్రము అంటాడు. అంటే శాఖీ శాఖీ తేడా లేదు. ఈశ్వరం అంటే ఈశ్వర్ అంటాడు, శుక్రవారము అంటాడు. ఈ శుక్రవారం శుక్రియాలతో తస్తాం. కాబట్టి శబ్దోచ్చారణలో కొందరికి లోపం ఉంటుంది. శబ్దోచ్చారణ బాగున్నది, అర్థం తెలుసున్నవాడు, దాంతోపాటు కాస్త చదువుకున్నవాడు అనుకున్నవాడు అవయవ లోపంతో ఉంటాడట. అలా అవయవ లోపం ఉన్నవాడు కూడా ఈ భూదానానికి పనికిరాడు, మళ్ళీ అదో సమస్య. మిగతా అన్ని దానాలు పనికి వస్తాయి, కానీ ఈ దానం పనికిరాదు. ఇవన్నీ బాగుంటే ఆ వ్యక్తి దురాచార సంపన్నుడు అవుతాడు, సదాచారాలకు వ్యతిరేకంగా ఉంటాడు. అటువంటి వాడి వల్ల ఉపయోగం లేదు. సంధ్యావందనం ఒక్కనాడు చేయక, ఎనిమిదింటికి పదింటికి సానవాసం, ఎవడో నవ్వుతాడు. వృద్ధటి ఎట్టి పరిస్థితులలోనూ 7 గంటల్లోపైనా సంధ్యావందనాలు అయిపోవాలి. అసలు 6 గంటలకే సంధ్యావందనం చేయాలి. కానీ ఏ వంకతో అయినా 10 గంటలకు లేచి, 8 గంటలకు లేచి, 9 గంటలకు లేచి నీ ఇష్టం వచ్చినప్పుడు స్నానం చేసి అప్పుడు అగ్గ్యప్రదానం చేస్తానంటే అసలు అగ్గ్యప్రదానమే చేయకపోతే అటువంటి వాడు పశుస్వరూపుడు. సంధ్యావిహీన పశుభిస్సమానా. సంధ్యావందనము సక్రమముగా చేయనటువంటి వారు పశువులతో సమానుడు. మరి పశువులకు ఎందుకు దానం చేయటం భూదానం? కనీసం గోవులు అయితే గడ్డి తింటాయి, కానీ మనిషి అడ్డమైన గడ్డి తింటున్నాడే, అనాచారుడే వీడు. అలాంటి వాడికి కూడా దానం చేయకూడదు. ఇప్పుడు నేను దానం ఎవరికి చేయాలి? ఎంత ఆలోచన చేశాడంటే బాబు నారదుడే ఇంత ఆలోచనలో పడితే ఇక మనలాంటి వాళ్ళని దానం చేసేటప్పుడు, భూదానం చేసేటప్పుడు ఎంత ఆలోచన చేయాలి? కలియుగంలో అసలు భూదానం చేసేవాళ్ళు దొరకట్లేదు అనుకోండి. అతి కష్టమేది ఎవడో ఒక్కడు దొరుకుతాడు పాపం. అలాంటి వాడికి మనస్సు ఉంటుంది, మార్గం ఉండదు, దానం ఉండదు. కొన్ని కొన్ని విషయాలు నన్ను అనకూడదు, కానీ సరైన క్షేత్రానికి చేసే పుణ్యం ఎంతో గొప్ప తెలుసా? ఒక ఆలయం కడుతున్నప్పుడు ఆలయానికి భూదానం చేయి, నీ యావజ్జీవితం నువ్వు తరిస్తావు. శరీరం విడిచాక దివ్యలోకంలో ఉంటావు. ఇప్పుడు మేము ఏదో ప్రవచన మండపం కడుతున్నాం, అటువంటి తోటి కాస్త భూదానం చేసుకోండి. వేళాకాలంగా చెప్పడంలా మీ తరతరాలు 7 తరాలు, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు అటువంటి తోటకి చేసుకోవాలి. అటువంటి తోటి గీసి గీసి అరగజం ఇద్దామా, పావు గజం ఇద్దామా, మళ్ళీ ఇచ్చే తోట వెనక ముందు లాగానం పేకానం ఇచ్చి వెనక్కి లాక్కునేవాడు కూడా ఉంటాడు. వాడు నాకు పంపేయండి నా బ్యాంక్ అకౌంట్లో వేసేయండి అంటాడు. వాడికి ఏం ముక్తి ఉంటుంది? పనికి వాళ్ళతో ఇస్తారు దానాలు. ఎందుకు ఈ తాగి తందనాలు డ్యాన్సులు చేసేటటువంటి కొంతమంది నటీనట్లు ఉంటారు, అటువంటి వాడికి అవార్డులు ఇవ్వడం వల్ల వాడికి లక్షలు ఇవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందా? నీ వంశాలు 7 తరాలు, అటు 7 ఇటు 7 తరాలు నరకానికి ఎడతారు. పనికి వాళ్ళని అవార్డులు ఇస్తే, మహానుభావులకు అవార్డులు ఇస్తే, మహాత్ములకు దానం చేస్తే అటువంటి వాళ్ళు శాశ్వతంగా ఇటేడు అటేడు తరాల వాళ్ళు వైకుంఠానికి వెడతారు. వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోరు ఎక్కువ మంది. నరకానికి ఎలా పోదాం అనుకుంటారట? మరి కలియుగంలో మానవులకు నరకం అంటే అంత ఇష్టం. నరకంలో పెడితే 4 బరికలతో పీకుతారు, తెలుసా మీకు? నరకం అంటే ఏంటనుకుంటున్నారు? మీ తలకాయ నరకమా నరకమా అని అడుగుతారు వాళ్ళు. అందుకని నరకం అది అక్కడ నరకొద్దో నరకొద్దో అని మీరు అన్నా సరే బాగుతారు, చిత కొడతారు. అవి మీరు ఒకసారి చూద్దరు, కానీ కంగారు పడకండి. మంచి పనులు చేయకపోతే అక్కడికి ఎడదురు, కానీ మీరు కాదు. మంచి పనులు చేసి పురాణం వినవాడు నరకానికి వెళ్ళరు. సరిగా వినకపోతే ఏనాటికైనా చివరికి మిగిలేదు నరకం. గట్టిగా చెప్పండి గోవింద, ఇంకొకసారి గట్టిగా. ఎప్పుడు గోవింద నామస్మరణం వల్ల మహాభయంకరమైన నరకము నుంచి ఉద్ధరింపబడతారు. ఓషరే వాపితం బీజం భిన్న భాండే చ గోదుహం భస్మనీవహుతం హవ్యం మూర్ఖే దానం అశాశ్వతం. ఒక మంచి విత్తనం ఉన్నది, ఈ విత్తనాన్ని సారవంతమైన భూమిలో నాటితే మొలకెత్తుతుంది, మనకి ఫలం ఇస్తుంది. ఓ మామిడి టెంక ఉందండి, చక్కని నేలలో పాతండి, అప్పుడు అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, కొన్ని వేల ఫలాలు మామిడి పళ్ళు ఇస్తుంది. వరిధాన్యం మంచి పంట పొలాల్లో నాటితే పొలమై మనకు కావలసిన ధాన్యం ఇస్తుంది. కానీ దీన్నే చవిటి నేల ఉంది, ఆ చవిటి నేలలో నాటండి. ఆ నేలలో నాటితే విత్తనం నాశనం అయిపోతుంది, ఎందుకంటే అక్కడ మొలకెత్తదు, అది ఒక ఎడారి, అది చవిటి, ఎందుకు పలికిరాదు. చవిటి నేలలో నాటినటువంటి బీజం వ్యర్థమైపోతుంది. ఆవు పాలు పెతకడానికి మంచి గిన్నె పట్టుకెళ్ళాలి, చిల్లు పడిన కొండ పెట్టుకెళ్ళాడు ఒకడు. ఆ చిల్లు కొండ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుని చుల్ శబ్దం వస్తుంటే అసూయి సుయ్యి అని శబ్దం వస్తుంది పాలు పెతుకుతూ ఉంటే. అలా పాలు పెతికట్ట, ఎంత పెతికినా ఈ కొండలో పాలు కనపడవు. ఏంటంటే అవి చిల్లు పడి కింద గారిపోతున్నాయి. చిల్లు కొండలోకి పాలు పెతికితే అది ఫుల్లు కొండ అవుతుంది, నిల్లు కొండ అవుతూనే ఉంటుంది. అవునా, చూడండి కావాలంటే చిల్లు కొండలో ట్యాంక్కి చిల్లు పడినప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి ట్యాప్కి చిల్లు పడినప్పుడు మొత్తం నీళ్లు పోతాయి, పాలు పోతాయి. అలా చిల్లు కొండలోకి ఆవు పాలు పెతకడం దండుగా. భస్మనీవ హుతం హవ్యం, నెయ్యి యజ్ఞగుండంలో వెయ్యాలి. అదే బూడిదలో వేస్తే ఏమవుతుంది, బూడిదలోకి తీసుకెళ్ళి నారాయణ ఏదమ్మ అంటే అది బూడిదలో పడి వ్యర్థం అయిపోతుంది. యజ్ఞగుండంలో అగ్నిహోత్రంలో వెయ్యవలసిన హవ్యం భస్మంలో వేస్తే ఎందుకు పనికిరాదు అన్నమాట. అందుకని భస్మ హవ్యము అన్నారు, అది వ్యర్థమే. అలాగే మూర్ఖే దానం అశాశ్వతం, మూర్ఖుడికి ఇచ్చే దానం శాశ్వతంగా ఉండదు, అశాశ్వతం. అది ఎందుకు పెరిగిరాకుండా పోతుంది. కాబట్టి మూర్ఖుడికి భూదానం చేయటం ఎటువంటిది అంటే నపూంసకుడికి స్త్రీనిచ్చి పెళ్లి చేయడం వంటిది అన్నారంట. పురుషుడికి స్త్రీనిచ్చి పెళ్లి చేస్తే ఉపయోగం తప్ప నపూంసకుడికి స్త్రీనిస్తే ఏం ఉపయోగం. అలాగే ఆ మూర్ఖుడికి ఇచ్చినటువంటి దానం కూడా అర్థం అవుతుంది. భూకు ఆప్తౌ గౌః తథా భోగాః భూరాప్తా గౌస్తథా భోగాః సువర్ణం దేహమేవ చ అస్యః చక్షుః తథా వాసః ఘృతం తేజః తిలాః ప్రజాః. ఇవ్వబడిన కొన్ని దానములు వ్యర్థమవుతాయి. అందులో ఏం చెప్పారు, భూః భూమి, గౌః ఆవు, భోగాః భోగములు, కాస్త సుఖంగా ఉండడానికి పనికొచ్చే వాటిని భోగములు అంటారు. కూర్చోడానికి చక్కని ఆసనం, ప్రయాణానికి ఏసీ టిక్కెట్టు లేదా కుర్చీ, తాగడానికి కాసిన మంచినీళ్ళు, కార్యక్రమం అయ్యాక రుచిగా ఉండేటటువంటి పండు ఉపలిహారం, ఇవన్నీ కూడా భోగాలు. అలాగే గోడ ఆనుకోవడానికి పనికొచ్చింది అనుకోండి, గోడ కూడా భోగమే. ఎందుకంటే గోడకు అనుకుంటే మధ్య మధ్యలో అనొచ్చు కనుక. ఈ విధముగా మొత్తం మీద మనకి సుఖంగా ఉండడానికి పనికొచ్చే వస్తువుల్ని భోగ వస్తువులు అంటారు ఈ భోగములు. ఇక నాలుగవది సువర్ణం బంగారము, ఐదవది దేహం. దేహం ఇస్తారా దానం అని అడగచ్చు, అండ ఇస్తారు. ఈ శరీరం మా గురువుది అని ఆ గురువు కోసం శరీరం వినియోగించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పురాణ కాలంలో. ఆంజనేయుడు తన శరీరాన్ని రాముడికి ఇవ్వలేదు, ఆంజనేయుడు తన శరీరాన్ని రాముడికి ఇచ్చేశాడు, అర్జునుడు తన శరీరం కృష్ణుడికి సమర్పించాడు. పూర్వం యాదవరాజు గారి దగ్గర ఒక వేశ్య ఉండేది, ఆమె శివుడికి సమర్పించింది తన శరీరాన్ని ఏకంగా. అలాగే కవయిత్రి మొల్ల రాముడికి సమర్పించింది తన శరీరాన్ని. ఇలా దేహం కూడా సమర్పించిన వాళ్ళు ఉన్నారు. అశ్వహ గుర్రం, గుర్రం అంటే ఇప్పుడు కలియుగంలో గుర్రం ఒకటి సుమా, గుర్రం అనగా సమయ సందర్భాన్ని బట్టి మన ఓపికను బట్టి ఏదో మారుతీ కారు లేకపోతే ఇన్నోవా కూడా జడ్డి అయ్యి ప్లస్ అని ఉంటుంది అనమాట చక్క. దాని డిజైర్ కారు. ఆ తర్వాత మీరు అంటే పాప మహానుభావులు ఎవరో చెప్పారు, ముందే అనుకున్నట్టున్నాడు ఏమంటే అదే అదేదో ఇన్నోవా ఇద్దామని ఇద్దాం అనుకున్నప్పుడు చెప్పండి బాబు, కాస్త అడ్వాన్స్గా చెప్పండి ఎందుకైనా మరి అదేదో ఇన్నోవాయో. ఈ కార్లన్నీ కూడా అశ్వములు లేక ఏనుగులు అని పిలువబడతాయి, అంటే కొంచెం పెద్ద పెద్ద వాహనాలు అన్నమాట. ఈ విధంగా అశ్వములు, చక్షుః కళ్ళు, నేత్రదానం చేసేవారు. ఇప్పుడు అర్థమైందా మీకు ఆ రోజుల్లో ఏం చేశారు, ఎవడన్నా చచ్చిపోతే తన కళ్ళు దానం చేయొచ్చు. చచ్చిపోయే ముందు ఈ ఐ బ్యాంకులు అని ఉంటాయట, వాళ్ళు వచ్చి యాక్సిడెంటే చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే ఇక చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అప్పుడే చచ్చిపోయిన వాళ్ళు యొక్క కళ్ళు పట్టుకెళ్ళి భద్రపరిచి గుట్టి వాళ్ళకి పెడుతూ ఉంటారు అనమాట. ఆ రోజుల్లో కళ్ళు అలా దానం చేశారు, ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టిన ఒక కథలు కొన్ని వందలు ఉన్నాయి మన ప్రాణ. ఆ రోజుల్లో వాళ్ళని చికిత్సకులు అనేవారు, శస్త్రచికిత్సకులు అంటే ఎవరన్నమాట వాళ్ళు, ఆపరేషన్ చేసేటటువంటి సర్జన్ అని అర్థం ఇంగ్లీష్లో. అటువంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరినీ పక్కన పెట్టండి, శివుడి కోసం తను కళ్ళు దానం చేసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నాడా, భక్త కన్నప్ప, ఎంతో మంది ఉన్నారు. అలా ధృతరాష్ట్రుడికి టెంపరీగా కళ్ళు ఇచ్చి వెళ్ళి కూర్చున్నాడు ఆయన వద్దంటే కృష్ణుడు, కాబట్టి కళ్ళు కూడా దానం చేసేవారు. ఈ కళ్ళు వాస అంటే వస్త్రము, వాసశబ్దములకు అర్థం ఏమిటి? వస్త్రము. ఇది సకారాంత నపుంసకలింగ శబ్దం. బహువచనంలో వాసాంసి, ఏకవచనంలో వాస. వాస అంటే ఒక వస్త్రం, వాసాంసి అంటే బహువచనం అన్నమాట, వస్త్రములు. అందుకే భగవద్గీతలో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. పాడైపోయిన, శిథిలమైపోయిన, చిరిగిపోయిన బట్టలను యథా ఏ విధంగా విహాయ విడిచిపెట్టి నవాని కొత్త బట్టలను నరహ నరుడు గృహ్ణాతి స్వీకరిస్తాడో ధరిస్తాడో, అంటే పాతబడిపోయిన బట్టలను విడిచిపెట్టి నరుడు కొత్త బట్టలను ధరించినట్టుగా శరీరం రిటైర్ అయిపోయి ముసలితనం వచ్చి గడ్డాలు నెరిసిపోయి జుట్టు ఊడిపోయి పళ్ళు ఊడిపోయి కళ్ళు చికిలింతకొచ్చి చర్మం వేళ్లాడిపోయిన తర్వాత ఈ శరీరమును విడిచి మానవుడు మళ్ళీ కొత్త శరీరం ధరిస్తాడని చెప్పారు. ఈ వాసశబ్దమునకు ఇంతగా చెప్పాను మీరు. కాబట్టి వాస వస్త్రం, ఘృతం నేయి, తేజ నిప్పు. పూర్వం అగ్నిదానం చేసేవారు, ఇప్పుడు కూడా అగ్నిదానం చేయొచ్చు. అగ్గిపెట్లు అవి అంటే అగ్గిపెట్టి దానం కూడా ఎవరికి చేయాలో చెప్పారు, వాళ్ళకి కాదు, కిషు కిషు అని వాళ్ళకి. అగ్గిపెట్టి దానం నిప్పు దానం ఎవరికి చేయాలి? తిలాహ అంటే నువ్వులు, ప్రజాహ పిల్లలు, సంతానం. సంతానాన్ని దానం చేస్తారంటే చేశారు. హరిశ్చంద్రుడికి ఒక ఆయన దానం చేయలేదు, డబ్బి చంపుకున్నాడు. కానీ పిల్లలు కూడా పక్కవాళ్ళకి దానం చేయొచ్చు. ఉండవు పిల్లలు లేక ఎవరన్నా బాధపడుతూ అంటే ఏమండి మీ పిల్లలు మాకు దానం చేయండి అంటే ఇచ్చేవారు. పోరు డబ్బులు పుచ్చుకోకుండా దానం చేస్తే వీడు దత్తత తీసుకుంటాడు అనమాట. దత్తత తీసుకోవడం అంటే దానం చేయటమేది. ఒకవేళ సంతానాన్ని ఇంకొకటి తీసుకోవచ్చు, ఆడైనా మగైనా. పూర్వం పిల్లల్ని కూడా దానం చేసేవారు. ఇదిగో ఈ కుర్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అని అప్పగించేవారు. పుచ్చుకున్నాక ఇంకా పిల్లవాడి మీద ఈ తండ్రికి అధికారం ఉండేది కాదు. అవతల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసేవారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. అలా రాక్షసుడికి ఒకడికి తన కొడుకులు ఇచ్చిన వాడు ఉన్నాడు. మంచి అద్భుతమైన కథలలో చాలా ఉన్నాయి. శివుడు అంతటి వాడు తన కుమారస్వామిని తీసుకెళ్ళి కృత్తికలకు ఇచ్చేయలేదు, అందుకే అప్పుడు ఆయన కార్తికేయుడు అయ్యాడు. కాబట్టి మీరు ఎవరైనా అలా దానం ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? ఇంతకీ మళ్ళీ ఒకసారి వెనక్కొద్దాం. భూమి, ఆవు, భోగములు, బంగారము, శరీరము, అశ్వము, చక్షువులు, వాసస్సు వస్త్రము, నేయి, నిప్పు, నువ్వులు, సంతానము, ఇవి దానంగా ఎవడు పడితే వాడు తీసుకోవడానికి పలికిరాడు. అర్హత లేనివాడు, శక్తి లేనివాడు ఇవి దానంగా తీసుకుంటే వాడు నాశనం అయ్యేవాడు, ఎందుకు పలికిరాకుండా పోతాడు? కాబట్టి పుచ్చుకునే ముందే నేను అర్హుడనా కానా అని ఆలోచించాలట. వాడు భాగవతం పారాయణ చేసిన వాడు, ఆ భాగవతం మీద భక్తి కలిగిన వాడు, భగవంతుడి మీద భక్తి కలిగిన వాడు, గురువు కోసం శరీరాన్ని కూడా త్యాగం చేసేంత గొప్పవాడు, ఇటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి వస్తువులు తీసుకోవడానికి పనికొస్తారు. కానీ ఎవడబడితే వాడికి ఇవ్వకూడదు. అందుకే నువ్వులు దానం పుచ్చుకున్న వాడి శరీరాలు ఎలా పాడైపోతాయి చూసారా? ఎందుకని? అనుష్ఠానం చెయ్యాలి, అర్హత పెంపొందించుకోవాలి, భక్తి శ్రద్ధ పెంపొందించుకుంటే అప్పుడు వాడికి ఆ అర్హత వస్తుంది వాడు దానం తీసుకోవడానికి. ఏమీ లేకుండా, ఏ అనుష్ఠానము లేకుండా, ఒక్కనాడు భాగవతం చదవక, గురుభక్తి లేక ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఈ దానములు వీడు కొంప ముంచుతాయి. అందున ప్రజాధనం, ప్రజా అంటే చాలా గొప్ప అర్థం అంటాయి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ప్రజా అంటే కేవలం పిల్లలే కాదు. ఇవాళ మీలో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారే, వీరంతా ప్రజలనే పొందుతున్నారు. అంటే ప్రజలు ఇచ్చిన ట్యాక్స్నే మీ జీతంగా పొందుతున్నారు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సక్రమంగా పనిచేయకి ఈ జీతం పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడిన దాఖలు ఉన్నాయేమో చూసుకోండి. కాబట్టి రిటైర్ అయిపోయాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోకండి. గవర్నమెంట్ సొమ్ము తిన్నంతకాలం డెడికేటెడ్గా వర్క్ చెయ్యకపోతే రిటైర్ అయిన తర్వాత దీని ఫలితం అనిపిస్తారు, లేదా పిల్లల రూపంలో చాలా ఇబ్బందులు పొందుతారు. చూడండి, చాలామందికి పిల్లలే కష్టాలు కలిగిస్తారు. ఎందుకు కలిగిస్తున్నారు? ఆ డబ్బు తీసుకున్నంతకాలం సక్రమంగా స్కూల్కి వెళ్ళడు, లేదా ఆఫీస్కి వెళ్ళడు, చేయవలసిన పని చేయడు, హాయిగా కూర్చున్నక్కడ సంతకం పెట్టి బిల్లు పుచ్చుకుని డబ్బు పట్టుకుపోతే అలాగా అలా వద్దు. సక్రమంగా పనిచేసిన వాళ్ళంతా ఆనందం పొందారండి. చాలామందిని చూశాను నేను. తమ ఉద్యోగ ధర్మములు తాము సక్రమముగా నిర్వహించిన వారంతా ఆనందంగా జీవిస్తారు, లేకపోతే దుఃఖమే మిగులుతుంది. ఈ దుఃఖం రాకుండా ఉండడం కోసం ఈ పురాణాలు వినాలి. ఈ పురాణ శ్రవణం తెలియక చేసిన అలాంటి మహాపాపములకు ప్రాయశ్చిత్తం. పర్వతాల వంటి మహాపాపములు కూడా పురాణ శ్రవణం వల్ల పటా పంచలైపోతాయి. అందుకని శ్రద్ధతో పురాణం వినండి అన్నారు. ఇన్ని ఆలోచనలు చేసి ఇటువంటి వాళ్ళకి నేను దానం ఇవ్వకుండా ఒక మంచివాడికి ఈ భూమి దానం ఇవ్వాలి, దానం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు శాశ్వతమైన కీర్తి పొందాలి, అటువంటి వాడు ఎక్కడా దొరుకుతాడు నాకు అనుకున్నాడు. అనుకుని వెంటనే ఆయన ఒక 12 ప్రశ్నలు తయారు చేశాడ. ఆయన కూడా ఒక ప్రశ్న పత్రం తయారు చేశాడు. ఆకాశవాణి ధర్మవర్మ గారికి కేవలం కొన్ని ప్రశ్నలే చెప్పింది. ఆ ప్రశ్నలకు సమాధానం నారూరు చెప్పి డబ్బు పుచ్చుకున్నాడు అవునా భూమిని. ఇప్పుడు ఈయన తన దగ్గర నుంచి డబ్బు పుచ్చుకోవడానికి అర్హత కలిగిన వాడి కోసం 12 ప్రశ్నలు తయారు చేశాడు. ఎందుకని, సంవత్సరమునకు 12 మాసములే ఉంటాయి. ఈ 12 ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాడు ఎన్ని సంవత్సరములు గడిచినా ఆ పుణ్యాన్ని పొందుతాడు, ఈ భూమిని పుచ్చుకోవడానికి అర్హుడవుతాడు. అందుకని సంవత్సరమునకు ప్రతీకగా ఉండే 12 మాసాలకి 12 ప్రశ్నలు వేశాడు. అది ఏ సంవత్సరమైనా అవ్వచ్చు. ఒకసారి ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడు ప్లవ, తర్వాత వచ్చేది శాశ్వత, ఇలా అన్ని సంవత్సరాలకి సరిపడ పుణ్యం సముపార్జించగలుగుతాడు, పొందగలుగుతాడు. అందుకని ఆయన ఒక శ్లోకం తయారు చేశాడు. ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి ఆయన తీర్థయాత్రలకు మళ్ళీ బయలుదేరాడు. ఎక్కడెక్కడ పండితులు గుర్తుంటే ఎక్కడెక్కడ పురాణాలు చెప్పేవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళేవాడు అనమాట. ఏమాయ నాయనార్ల చరిత్ర చెబుతున్నావా, ఈ శ్లోకానికి అర్థం చెప్పనివాడు. ఏమాయ నువ్వు విష్ణు భక్తుల చరిత్ర చెబుతున్నావా, అయితే ఈ శ్లోకానికి అర్థం చెప్పనివాడు. ఏమాయ నువ్వు ఏమైతే నారాయణీయం అని చెబుతున్నావా, లేక ఏదో పురాణం చెబుతున్నావా, భగవద్గీత మీద ఉపన్యాసాలు చెబుతున్నావా, నువ్వు ఎక్కడ ఉపన్యాసాలు చెప్పినా అది నాకు అనవసరం, నేను అడిగే ఈ 12 ప్రశ్నలకి సమాధానం చెప్పు అని అక్కడికి వెళ్ళి అడిగితే ఆ పౌరాణికులు దండం పెట్టి బాబు ఏదో పురాణం చెప్పుకుంటున్నామండి, ఎందుకు వచ్చింది మమ్మల్ని పరీక్షిస్తారు, మీ భూమికి మీకు దండం, మాకు ఈ చిక్కు ప్రశ్నలకు అర్థం తెలియటం లేదు, వెళ్ళి రండి అని నమస్కరించి పంపేసేవారట. ఈ వ్యక్తుల దగ్గరికి నారదుడు వెళుతున్నప్పుడు నారద రూపంతో వెళ్ళలేదు, ఎందుకంటే నారదుడిని డైరెక్ట్గా చూస్తే వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు. అందుకని ఆయన ఏం చేసేవాడు అనమాట, ఏదో మామూలు మనిషిలాగా వేషం వేసుకునేవాడు అనమాట. పైన పిచ్చి చొక్క, కింద పిచ్చి కండువా వేసుకుని, లేదా అప్పుడప్పుడు ఈ షార్ట్లు వేసుకున్నట్టుగా కుర్రాళ్ళగా ఇలా మారు వేషంలో వెళ్ళేవాడు. మారు వేషంలో వెడితే ఆయన వాళ్ళు గుర్తించలేరు. నిజంగా ఒకసారి ఆలోచించాడు, నారదుడు మన ఎదురుగుండా నిలబడితే ఇక ఆయన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పకుండా ఉంటామా. నారదుడు ఎదురుగుండా నిలబడ్డమే ఒక మహాతపస్సు, ఒక గొప్ప జ్ఞానం. నారదుడిని చూస్తే ఇంక వాడు వేరే తపస్సు చేయాలా, ఎన్ని జన్మలెత్తితే ఎంత తపస్సు చేస్తే ఎంత భగవన్నామస్మరణం చేస్తే నారదుడి దర్శనం అవుతుందండి, అంత తేలిగ్గా మహాత్ముల దర్శనం కాదు. మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ పురాణాలను ప్రత్యక్షంగా వినగలుగుతున్నారు తెలుసు. ఇటువంటి పురాణములు మహాతపస్సు లేకపోతే వినలేరు. నల్పస్య తపస్ఫలం, అల్ప తపస్సు వల్ల ఇంతటి ఫలితం రాదు. ఎప్పుడో పూర్వజన్మలో మీరు కూడా తపస్సులు దానములు చేశారు, ధర్మములు చేశారు, ఆ మహాపుణ్యం ఈ జన్మలో మిమ్మల్ని కాపాడి పురాణములు వినేలా చేస్తుంది. ఉత్తరోజుల్లో అందరూ వింటారు, ఆదివారం వస్తే బోలడం ఎందుకు వింటారు, 5:30 సోమవారం నాడు కూడా వచ్చి నేను వచ్చేసరికి సిద్ధంగా కూర్చుని పురాణం వింటున్నారంటే ఇంక మీకు ఏమని ఆశీర్వచనాలు ఇవ్వగలుగుతాను, మిమ్మల్ని ఏమని ప్రశంసించగలుగుతాను నేను, వాళ్ళు ఆశ్చర్యపోతాను అనమాట. ఎందుకంటే శని ఆదివారాల్లో అంటే అందరికీ టైం దొరుకుతుంది, సోమవారం మంచి ఆఫీస్ అవర్సు, పీక్ అవర్సు, పైగా 5:30 షార్ట్ అవుతుందంటే 5 వచ్చి కూర్చున్నారా మీరు, ఎంతమంది మహానుభావులు రోజు వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇంకా ఎక్కువగా కూడా వచ్చారా, ఇది చాలా గొప్ప విషయం. ఇటువంటి వాడు తప్పక నారద అనుగ్రహం, కృష్ణానుగ్రహం, కుమారానుగ్రహం పొందుతాడు. అందువల్ల నారదుడు వారికి మారు వేషంలోనే కనబడి ప్రశ్నలు వేస్తే వాళ్ళంతా బాబు నువ్వు ఎవరో మాకు తెలియదు, ఈ ప్రశ్నలు జటిలంగా ఉన్నాయి, మేము చెప్పలేము, వీటిని ముడి విప్పలేము, ఈ జడలు ఎప్పలేము, వెళ్ళి రమ్మన్నారు. కొంతమంది ఈ ప్రశ్నకు నువ్వే సమాధానం చెబితే నీకే 10 రూపాయలు ఇస్తా ఉన్నారు, పైగా 10 రూపాయల కోసం సమాధానం మీకు చెప్పనులే, ఇది ఇలాగే ఉంచాలి అని ఆయన బయలుదేరిపోయాడు. చివరికి ఆయనకే మతిపోయింది, ఇంకెక్కడికెళ్ళను, ఎవరిని అడిగినా నా వల్ల కాదంటే నా వల్ల కాదు అంటున్నారు అనుకుని మళ్ళీ తీర్థయాత్రకి ఆ పంచ సరస్సుల దగ్గరికి వచ్చాడు, సౌభద్ర కారంధమాది తీర్థాల దగ్గరికి వచ్చాడు. ఆయన అదృష్టం బాగుండి, ఆ రోజు అమావాస్య, అమావాస్య నాడు అక్కడ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడానికి ఎక్కడెక్కడి వారు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో మహానుభావులైన ఋషులు ఉన్నారు. ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి నీ ప్రశ్న అడిగితే వాళ్ళు అన్నారు, ఇలాంటి ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేము. హిమాలయ పర్వతాల్లో ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంతో కలాపము అని ఒక గ్రామం ఉన్నది. కేదారం నుంచి డీప్ హిమాలయాసులో గడిపోవాలన్నమాట. ఆ హిమాలయ పర్వతాల్లోకి మానవ మాత్రుడు వెళ్ళాడు. అది కలాప గ్రామం, శంబల గ్రామం, ఇవన్నీ అక్కడే ఉంటాయి. మానవ మాత్రుడు అక్కడికి వెళ్ళాడు, వెళ్ళిన వెనక్కి తిరిగి రాలేడు. వచ్చాడంటే మళ్ళీ రెండోసారి వెళ్ళడం కష్టం. ఆ ప్రాంతంలో కలాప గ్రామంలో దాదాపుగా చతురశీతి అంటే 84,000 మంది ఉన్నారట. చతురశీతి సహస్ర విప్రులు ఉన్నారు, 84,000 బ్రాహ్మణులు. వీళ్ళంతా బ్రహ్మచర్య దీక్షతోటే ఉంటారు. వీళ్ళంతా సంకల్ప మాత్రంతో భగవద్ అనుగ్రహంతో సంతానం పొందుతారుగా, కానీ స్త్రీ పురుష సంయోగంతో సంతానం పొందరట. వాడు సంతానం పొందాలనుకుంటే అలా స్త్రీకి చూడగానే ఆవిడ గర్భం ధరించి పిల్లవాడికి అంటుంది. ఇలాంటి మహిమ కలిగిన వాడు. వాళ్ళు ఈ భూలోకంలో ప్రస్తుతం లభ్యమవుతున్న చతుర్వేదములే కాక అనంతములైన బ్రహ్మలోక వేదములు కూడా కంఠస్థం చేసిన వారు. అసలు వేదములు అనంతములు అండి. అనంతావై వేదాహ అనగా వేదములు లెక్కలేనన్ని, ఇన్ఫైనైట్ అవి. వాటన్నిటినీ కంఠస్థం చేశారు. కొందరికి వేదములు వచ్చు కానీ అర్థం తెలియదు. కొందరు అర్థం చెప్పే పండితులు ఉంటారు కానీ వేదం చదవరు. కానీ వాళ్ళు వేదమును చదివి వేదములు అని ప్రతి మంత్రమునకు స్పష్టముగా అర్థమయ్యేలా అర్థాలు చెప్పగలుగుతారు. అటువంటి మహాపండితులు వాళ్ళు. సకల పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రములు వాళ్ళ జఫాగ్రంలో ఉంటాయి, నాలుగ చివర ఉంటాయి. అనగా వాళ్ళు ఏదైనా అడిగితే చూసి చెబుతామండి, రేపు చెబుతామండి, గూగుల్లో వెతికి చెబుతామండి అనకుండా అడిగిన తక్షణం సమాధానం చెబుతారు. అన్నీ కంఠస్థం చేసిన వాళ్ళే. అసలు వాళ్ళు ధర్మ సందేహాలకు లైవ్కి వెళ్ళగలిసినటువంటి వాడు. అంత మహానుభావులు వాడు. ఆ 84,000 మంది తప్ప ఈ శ్లోకములకు తాత్పర్యం చెప్పగలిగే వాళ్ళు మరెవ్వరూ లేరు. మేము ఎంతమంది ఉన్నా మేమెవరము, ఈ ధర్మ సందేహం తీర్చలేము, దీనికి మేము సమాధానం చెప్పలేమన్నారు. అమ్మ అయితే అయ్యింది కానీ సమాధానం చెప్పేవాళ్ళు ఎక్కడుంటారో దొరికారు అనుకున్నాడు నారదు. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వారికి పెట్టలేకపోతే ఏం చేయాలి? పెట్టి ఇల్లు చూపించాలి. మన ఇంటికి ఎవడన్నా ముష్టాడు వచ్చాడు, పక్కింటికి వెళ్ళి అంటున్నాం, అందుకే అందరం మనం పెట్టాం. పక్కింటికి వెళ్ళి, పక్కింటికి వెళ్ళి, ఎవడు కూడా పక్కింటికి వెళ్ళమే. వాళ్ళు నువ్వు పెట్టపోయినా పెట్టేవాడు చూపించమన్నారు. అది కొంత నయమే కదా. నారదుడికి ఆనందం కలిగింది. ఇప్పుడు నాకు అనుమానం, అంటే నారదుడికి కళాపగ్రామం గురించి తెలియదా? ఆ మాత్రం ఆయన శంబలకి దానికి వెళ్ళలేడా? ఎందుకు ఇంత కష్టపడ్డాడంటారు? మంచి పని చేసేవాడు మానవుడు ఇంత కష్టపడాలి అని చెప్పడం కోసం సామాన్యుడే తిరిగాడు. లేకపోతే నారదుడు భూదానం కోసం ఆయన దగ్గరికి వెళ్ళారా? ధర్మవర్మ దగ్గరికి. ఆయనకి అంత కర్మ కాలిందా? దానికి సమాధానం చెప్పాలా? మళ్ళీ దాత అయ్యాక తాను దానం పుచ్చుకున్న వస్తువు దానం ఇవ్వడానికి తానే దాత అయ్యాక పుచ్చుకునేవాడి కోసం ఈ ప్రశ్నలు తయారు చేసి తిరగాల? అంటే సామాన్య మానవుడు ఎలా ఉండాలి, దానం ముందు ఎలా పుచ్చుకోవాలి, పుచ్చుకోవడానికి అర్హత ఏముండాలి, పుచ్చుకున్న దాన్ని దానం ఇవ్వడానికి ఎవడి కోసం వెతకాలి, ఇవన్నీ ప్రజలకి తెలియజేయడం కోసమే నారదుడు కూడా మనలాగే తిరిగాడు. ఆయన మనలాగే అప్పుడప్పుడు టూర్ వేసి మే 15వ తారీఖు నుంచి మొదటి విడత చార్ధాం అని చెప్పాల్సింది ఆయన కూడా. అంటే మానవుల్లో తిరుగుతాడనమాట. ఆయన అన్నీ తెలుసు, అన్ని చార్ధాములు ఆయనలో ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే అక్కడికి పోతాడు, మన తీసుకెళ్ళద్దు మరి. అందుకని నారద మహర్షి అలా చేస్తాడనమాట. ఆయన కూడా మారు వేషం వేసుకుని సామాన్య మానవుల్లో తిరిగాడు పాపం. అర్థం చేసుకున్నవాడికి ఆయన నారదుడు అని తెలుస్తుంది, అర్థం చేసుకోలేని వాడు మామూలుగానే గురువుగారు నేను ఫలానా ఇంట్లో ఉంటున్నానండి అంటాడు. ఎవరు అదృష్టం వారిది? ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి హుటాహుటిని కళాపగ్రామం బయలుదేరాడు. ఆ కళాపగ్రామం ఎప్పుడు చూచినా హోమధూమంతో నిండి ఉంటుంది. అంటే ఎప్పుడు యజ్ఞములు చేస్తూనే ఉంటారు అక్కడి వాళ్ళు. ఆ హిమాలయ పర్వతాల్లో మంచులో నిప్పు ఒక్క క్షణం నిలబడదు. మీరు ప్రయత్నించండి, కేదారం బదలీల దగ్గర మీరు ఎవరన్నా పొయ్యి వెలిగిస్తే ఎంతసేపట్లో ఆరిపోతుంది? క్షణంలో ఆరిపోతుంది. ఏది బాగా లోపలికి వెళ్ళిపోతే బదలీలో అన్నం సక్రమంగా ఉడుకుతుందా? గ్యాస్ సిలిండర్ అయిపోతుంది కానీ అన్నం అలా మెతుకు మెతుక్కి ఉంటుంది, బియ్యంలో వండిపోతుంది, అలాగే తింటారు తెచ్చినట్టు. అందుకే చపాతీలు కలుసుకుంటారు, ఏదో ఉన్నంతలో కాస్తున్నాయి కనుక. టీ మరిగించి ఎక్కడ పెట్టితే క్షణంలో చల్లారిపోతుంది, మన తెలివి చల్లారిపోతుంది. అంత భయంకరమైన చలే ఇది బదరీ దగ్గర. ఇంకా మానా దాటి పెడితే అసలు ఇక మన మాన ప్రాణాలు ఉండవు. అటువంటి చోట మాట వరసకి కూడా ఈ కట్టెలు వండవు, ఈ నిప్పు పని చెయ్యదు. అక్కడ పొగొస్తుందిట నారదునికి. కారణం, వాళ్ళు తమ తపస్సుని అగ్నితో యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళ తపస్సే ఒక అగ్ని. అనగా వాళ్ళు కళ్ళు మూసుకు ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ శిరస్సు మీద ఒక మంట బయలుదేరుతుంది, అది తేజస్సు అన్నమాట. మహాతపస్సు చేసిన వాళ్ళ శిరస్సు మీద ఒక అగ్నిజ్వాల కనపడుతుంది. ఆ అగ్నిజ్వాలని జ్ఞానాగ్ని అంటారు. అందులో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారట. ఏం యజ్ఞం చేస్తున్నారు? అది జ్ఞాన యజ్ఞం. అగ్ని కూడా జ్ఞానాగ్ని. ఇప్పుడు అందులో ఏం వెయ్యాలి? నెయ్యి వెయ్యాలి, కట్టెలు వెయ్యాలి. అందులో తమ కర్మలు, తాము చేసిన పుణ్యపాప కర్మల్నే దగ్ధం చేసేస్తున్నారు వాళ్ళు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. జ్ఞానం అనే అగ్నిలో పుణ్యము పాపము అనే కర్మలని దగ్ధం చేసి బూడిద చేసినటువంటి వాడిని పండితుడు అంటారు. అటువంటి వాడికే పునర్జన్మ ఉండదు. అనగా వాడికి పుణ్యం లేదు, పాపం లేదు. తేలిక చెప్పాలంటే, నువ్వు ఏ పని చేసినా ఆ పనిని ఇక్కడ వదిలి. నేను పుణ్యం చేశా, ఈ పుణ్యం వల్ల నాకు ఇల్లు కావాలి, నాకు పదవి కావాలి, నాకు స్వర్గం కావాలనే కోరిక ఉంటే ఈ పుణ్యం నీకు సుఖాలు ఇస్తుంది, మళ్ళీ జన్మ ఎత్తేలా చేస్తుంది. ఈ జన్మలో సుఖం పొందుతావు, కానీ మళ్ళీ ఆ తర్వాత ఏ జన్మ ఎత్తుతావో తెలియదు. అదే పాపకర్మ చేస్తే నరకానికి వెళ్ళి మళ్ళీ భూలోకంలో నీచమైన జన్మ ఎత్తి కష్టాలు అనుభవిస్తావు. మొత్తం మీద పుణ్యం పాపం కూడా పునర్జన్మకి హేతువులు అవుతున్నాయి, మూల కారణములు అవుతున్నాయి. ఈ రెండూ లేకుండా పోతేనే, అంటే మొత్తం కర్మలు ఇక్కడ వదిలితేనే అప్పుడు వాడు ముక్తి పొందుతాడు. కర్మలు వదలాలంటే అస్సలు నేను పని చేస్తున్నాననే స్పృహ లేకుండా చెయ్యాలి, దాని మీద కాంక్ష లేకుండా చెయ్యాలి. దానం చేసిన ఇచ్చేవాడు విష్ణువు, పుచ్చుకునేవాడు విష్ణువు. పాపం చేసిన చేసేవాడు, చేయించేవాడు విష్ణువు. అంతటి పరాకాష్ట స్థితికి వెళ్ళాలి, అది చాలా కష్టం. రూపాయి ఇస్తే ఇవ్వకుండా ఎలా ఉంటాడు అందరి ఎదురుకుండా? ఇచ్చినప్పుడు ప్రసాద్ చెప్తాడు అన్నాడు, ఇదిగో చూసారా మీకోసం ఏరి ఏరు తెచ్చా షర్ట్, మీకోసం ఏరి ఏరు తెచ్చా పంచే, మీకోసం ఏరి ఏరు తెచ్చాను ఏది ఉపవస్త్రం అని అందరి ఎదురుకుండా చూపించంటాడు. పైగా ఉపవస్త్రం కూడా చూపిస్తాడు వీడు కర్మ. ఇలా మొత్తం మీద ప్రసాద్ చెప్పుకుంటారు. చెప్పుకోకుండా ఎవడో చేయలేడండి. పొగడకపోతే ఎంత పాపం వస్తుందో తెలుసా? ఎవడైనా మంచి పని చేస్తే, ప్రశంసిస్తే, సర్టిఫికెట్ ఇస్తే వాడికి ఆనందం, బాగా పనిచేసావు అని ప్రణవపీఠం సంతకం పెట్టిస్తే మా గురువుగారు ఇచ్చారని చెప్పుకుంటాడు. అదే సర్టిఫికెట్ ఇవ్వలేదు అనుకోండి, చూసారా గురువుగారికి అసలు కృతజ్ఞత లేదు, ఆయనకి మేము ఎన్ని పనులు చేసామండి, ఎంత ఉపకారం చేసామండి, ఆయన అలా ఆ లెవెల్లో నిలబెట్టామండి, కానీ ఆయనకి మాత్రం మా మీద కృతజ్ఞత లేదండి, ఒక్క ప్రశంస లేదండి అని తిట్టుకుంటాడట. మీలాంటి జ్ఞానులు కాదురండి అలా తిట్టుకునేవాడు అని చెప్తాడు. ఇప్పుడు ఈ కోరిక ఉందిగా నీకు, గుర్తింపు కావాలనే కోరిక. ఇది మళ్ళీ జన్మయే నిన్ను తీసుకెళ్లి సంసారంలో పారవేస్తుంది. నిర్వికారముగా ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా కర్మ చేసే మహానుభావుణ్ణి మాత్రమే నరేంద్రుడు అంటారు. మానవుల్లో వాడే గొప్పవాడు. అంటే నేను ఏ మాట ఉన్నా ఆ మాట వెనక అసలు ఎవరున్నారో మీకు తెలిసిపోతుంది అనమాట. మిమ్మల్ని ఏం పొగడం నేను, మీరు చాలా గట్టాడు అయితే. అటువంటి వాడిని నరేంద్రుడు, అటువంటి వాడిని యోగీంద్రుడు అంటారు. అటువంటి వాడు చేసే పనులు మాత్రమే విజయం పొందుతాయి, వాళ్ళకి ఎప్పుడు అపజయం ఉండదు. వాళ్ళ వల్లే ఈశ్వరుడు రామచంద్రుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అటువంటి వాళ్ళకి పునర్జన్మ నవీద్యతే. ఆ యజ్ఞం జ్ఞాన యజ్ఞం అని పిలువబడుతుంది. ఇప్పుడు మనందరం చేసే యజ్ఞములు లౌకిక యజ్ఞములు, అది జ్ఞాన యజ్ఞం. ఈసారి మీరు ఏ పని చేసినా నిష్కామంగా చేయండి, ప్రయత్నించండి. ఒక్కసారి ఎలా వస్తుంది నిష్కామం రాదు. నిష్కామకర్మ అనేది అసంభవం. ఒక్క మొక్కలో చెప్పాలంటే కలియుగ పురాణులకి సార్ తేడా వస్తే గయ్యమని రెచ్చిపోమేము. కొంతమంది చాలా తెలివిగా అనమాట, గురువుగారు ఎలా చెప్తే అలాగే, కానీ గురువుగారు ఇలా చెప్పిద్దండి, దయతో ఇలా అనద్దండి అని మళ్ళీ వాడే సూచించేస్తాడు. గురువుగారు మీరు ఏం చెబితే అది చేస్తామని నాకు మళ్ళీ సూచన చేసామంటే, ఇక నువ్వు చెప్పినట్టు ఆయన నడుచుకుంటున్నాడా, ఆయన చెప్పినట్టు నువ్వు నడుచుకుంటావా? ఇప్పుడు నువ్వు నిష్కామ యోగి ఎలా అవుతావు? ఏనన్నా చంద్రశేఖర రాష్ట్రం చదవమంటే, ఈ ఒక్కసారికి చంద్రశేఖర రాష్ట్రం కాకుండా రాజశేఖర రాష్ట్రం చదువుతానన్నావు అనుకో, అప్పుడు ఇంక నువ్వు నిష్కామ యోగి ఎలా అవుతావు? ఎవరైనా అంతే, ఈ సృష్టి యొక్క రహస్యం అది. వాళ్ళు మాత్రం అటువంటి వారు. అటువంటి వాళ్ళని చూచి నారదుడు పొంగిపోయాడు. ఇది కదా కర్మభూమి, ఇది కదా పుణ్యభూమి, ఇది కదా జ్ఞానభూమి, ఇది నిజమైన యజ్ఞం అంటే ఈ మహానుభావులు చేస్తున్న యజ్ఞం పరమాత్ముడు మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ నా ప్రశ్నలకి సమాధానం చెప్పేవాడు ఒకడైనా దొరుకుతాడు అనుకుని ఆయన కిందకి దిగాడు.